ఇప్పుడు చతుర్థ స్కందంలో మనం ప్రవేశిస్తా ఉన్నాం. చతుర్థ స్కందం యొక్క ప్రాధాన్యత ఏమిటి? అసూయ, అహంకారం ఈ రెండింటిని కూడా వదిలిపెట్టి దృఢమైనటువంటి దీక్షతో సాధన కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది అని ఈ ఒక్క స్కందం ఈ మూడు విషయాలను చెప్తుంది. మనం వదిలిపెట్టాల్సింది అసూయ, అహంకారం, ఆ రెండింటినీ వదిలిపెట్టాలి. అలాగే దృఢమైనటువంటి దీక్షతో మనం సాధన చేయాలి. దీక్షగా గట్టిగా కనుక లేకపోయినట్లయితే మనకి ప్రతిరోజు ఆటంకాలు వస్తూ ఉంటాయి. దీక్ష గట్టిగా ఉంటే అన్ని ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి. అందుకనే గట్టి దీక్షతోటి ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అలా చెప్పడానికి ఇందులో మూడు కథలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, అసూయ లేనటువంటి బుద్ధి ఉండాలి అని అనసూయ, అత్రి మహర్షి వాళ్ళ కథ వస్తుంది. అసలు అనసూయ అనేటువంటి పేరులోనే ఉంది. అన్ అసూయ అంటే అసూయ లేకుండా ఉంటేనే అనసూయ. కాబట్టి అసూయను వదిలిపెట్టాలి. ఇదో పెద్ద జబ్బు. అసూయ అనేటువంటిది పెద్ద జబ్బు. మీరు చిన్నప్పటి నుంచి ఒక కథ వింటూ ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేసుకుంటున్నారంట. బాగా తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యి తమ్ముడి దగ్గరికి వచ్చాడంట. నీకేం కావాలో కోరుకో అన్నాడంట. మా అన్న దగ్గరికి పోయి వచ్చావన్నంట. ఏ పోలేదన్నాడు. సరే మా అన్న దగ్గరికి పోయిరా, ఆయన ఏమడుగుతాడు తెలిసిన తర్వాత నేను అడుగుతానన్నాడు. సరే అన్న దగ్గరికి పోయాడంట. అంటే ఇదంతా ఊరికనే కథే మనకు అర్థం చేసుకోవటం కోసం. అన్న దగ్గరికి పోయిన తర్వాత వాడన్నాడంట తమ్ముడి దగ్గరికి పోయావన్నాడు. పోయాను కానీ నిన్ను అడగమన్నాడు అన్నాడు. అట్లా కాదు, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి వాడేమో అడుగుతాడో చెప్తే నేను అడుగుతాను. ఏ పొద్దుగుగులు నన్ను తిరగమంటారంటే సరే అట్లయితే వద్దు, మా తమ్ముడు ఏమి అడుగుతాడో దానికి డబ్బులు నాకు ఇచ్చేసి అన్నాడు. సరే ఇక నేను నీ దగ్గరికి రావాల్సిన పని లేదు, మీ తమ్ముడు ఏది అడిగితే నీకు డబ్బులు ఇస్తానన్నాడు. తమ్ముడి దగ్గరికి పోయాడు. పోయిన తర్వాత వాడు అడిగాడు, మా అన్న ఏమి అడిగాడు, నీకు ఏది ఇస్తే దానికి డబ్బులు ఇవ్వమన్నాడు. సరే అట్లయితే నాకు ఒక కన్ను పోగొట్టమన్నాడు. వాడికి రెండు కళ్ళు పోయింది. అసూయ అంటే ఈ రకంగా ఉంటుంది అసూయ అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం. అలాగనే అహంకారంతో దైవదోషం చేయకూడదు అంటానికి దక్షిణ యొక్క కథ. అహంకారం మూర్తి భవించి నిరీశ్వర యాగం చేస్తాడు. అంటే శివుడితో సంబంధం లేకుండా యాగం, నిరీశ్వర యాగం. అలాగనే మూడవది, దృఢదీక్ష ఉండాలి. ఆ దృఢమైనటువంటి దీక్షతో పట్టుదలతో కనుక ప్రయత్నం చేస్తే మోక్షం అనేటువంటిది సాధ్యం అని చెప్పడానికి ధ్రువ చరిత్ర. ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు. 5 సంవత్సరాల బాలుడు ఒక గొప్ప తపస్సు చేసి ఒంటరిగా అరణ్యానికి పోయి ఓ తపస్సు చేసి పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్నటువంటి వాడు. దీక్ష ఉంటే ఎవడైనా చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే ముందుగానే మనం అనుకున్నా మనకేడ కుదురుద్దులేండి, ఈ పుస్తకం చదివే అబ్బాయి నాకేడ కుదురుద్దండి, సరే అక్కడ ఉపన్యాసం చదువుతున్నారు వినవే అబ్బాయి నాకేడ కుదురుద్దండి, ప్రధానికి నాకేడ కుదురుద్దండి, నీకు ఎందుకు కుదురుద్ది అసలు అసలు కుదరనే కుదరదు. ఏదైనా సరే నేను సాధించాలి అని పట్టుదలతో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. ప్రతివాడు కూడా అలా పట్టుదలతో ఉన్నటువంటి వాడు పని చేయడాన్ని చూస్తూనే ఉంటాడు. తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు పట్టుదలతో చేసినటువంటి పని అది దిగ్విజయం కావడాన్ని గమనిస్తూనే ఉంటాడు. పట్టుదల లేనటువంటి వాడు ఏ పని చేయలేడు, వాడు సోమరిపోత అయినటువంటి వాడు. కాబట్టి సోమర్తనం అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. అందుకని ఈ మూడు కథలు కూడా మనకి మూడు విషయాలు చెప్తాయి. అసూయ వద్దు, అహంకారం వద్దు, దృఢమైనటువంటి దీక్షని కలిగి ఉండు. దీన్ని కూడా వద్దల్లా, దీన్నేమో కలిగి ఉండు. సరే తృతీయ స్కందంలో మనం స్వయంభవ మనువు, శతరూపల వాళ్ళిద్దరిని కూడా బ్రహ్మదేవుడు సృష్టించడం, మానవ సృష్టి చేయమని ఆదేశించడం చెప్పుకున్నాం. ఇది వాళ్ళిద్దరి యొక్క, వాళ్ళిద్దరికీ ఒక ఇద్దరు పుత్రులు పుట్టారు, ముగ్గురేమో కుమార్తెలు పుట్టారు. పుత్రులు ఇద్దరు కూడా ఎవరు, ఒకటి ప్రియం పీవ్రతుడు, 2 ఉత్తానపాదుడు. సరే ముగ్గురు కుమార్తెలు ఎవరు, ఆకృతి, దేవహూతి, ప్రసూతి. ఆకూతినేమో రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చారు, దేవహూతినేమో కర్దమ ప్రజాపతికి ఇచ్చారు. ఇప్పుడు చెప్పుకున్నాం ఆ కథ. ఇక ప్రసూతినేమో దక్ష ప్రజాపతికి ఇచ్చారు, అది మళ్ళీ చెప్పుకోబోతున్నాం ఆ కథని. ఇట్లా ముగ్గురికి కూడా వివాహాలు చేశాడు స్వయంభవమును. వీళ్ళందరితో ప్రజోత్పత్తి జరిగింది, అంటే మానవుల యొక్క ఉత్పత్తి జరిగింది. ఇక స్వయంభవమును యొక్క కుమార్తెల సంగతి చెప్పుకున్నాం. ఈ కుమార్తెల్లో దేవహూతి కర్దముడికి వివాహం చేశారు, వాళ్ళకి 9 మంది కుమార్తెలు కలిగారు. ఆ తర్వాత విష్ణుమూర్తి వాళ్ళకి కపిలుడిగా జన్మించాడని, ఈ తృతీయ స్కంధంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆ కపిల మహర్షి తత్వజ్ఞానాన్ని చేసి ఆమెకు ముక్తిని ప్రసాదించాడు. ఇక దేవహూతి కర్తములకి 9 మంది కుమార్తెలను చెప్పుకున్నాం. వారిలో అనసూయ ఒకటి. దేవహూతి కర్తములు ఇంతకుముందు చెప్పుకున్న కథ, అందులో 9 మంది కుమార్తెలు వాళ్ళకి. ఆ 9 మందిలో అనసూయ ఒకటి. ఆ అనసూయని అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అత్రి అనసూయలకి త్రిమూర్తులు 3 కూడా కుమారులుగా జన్మించారు. వారెవరు? విష్ణువంశతో జన్మించినటువంటి దత్తాత్రేయుడు, ఈశ్వరాంశతో జన్మించినటువంటి దుర్వాసుడు, బ్రహ్మదేవుడి అంశతో జన్మించినటువంటి సోముడు. ఈ 3 కూడా అత్రి అనసూయల యొక్క కుమారులు. ఇలా సుఖమహర్షి ఎప్పుడైతే చెప్పంగానే పరీక్షిత్ అడుగుతున్నాడు, మహాత్మా త్రిమూర్తులు అత్రి మహర్షి అంటే ఎందుకు జన్మించారు అన్నాడు. దాని సుఖమహర్షి సమాధానం చెబుతున్నాడు, అయ్యా పరీక్షిత్ మహారాజా, ఒకరోజు నారదుడు కైలాసానికి వెళ్ళాడు. పార్వతీదేవి ఓ ప్రసాదం పెట్టింది, ఆ ప్రసాదాన్ని తిన్నాడు. ఎలా ఉంది నారద అని అడిగింది. చాలా బాగుందమ్మా, చాలా బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే భూలోకంలో మహాపతివ్రత అయినటువంటి అనసూయ ఉంది, ఆమె పెట్టినటువంటి ప్రసాదం మాత్రం అత్యద్భుతంగా ఉంది, దాంతో పోల్చుకుంటే మాత్రం ఇది లెక్కలది కాదు, కానీ అది మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నది అన్నాడు. అనగానే కలిగేది అసూయ. అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అని చెప్పి శివుణ్ణి కోరింది పార్వతీదేవి. భార్యలు పెట్టే బాధలు బ్రహ్మచారులకేమి తెలుస్తాయిలే అని అనుకొని, సరే అనసూయను పరీక్ష పెట్టాలని సిద్ధంగా ఉన్నాడు పరమశివుడు. ఆ తర్వాత నారదుడు అంతటితో ఆగల వైకుంఠం వెళ్ళాడు. అప్పుడు లక్ష్మీదేవి అడిగింది, భూదేవిని భూలోకంలో ఏమిటయ్యా విశేషాలు నారద, కాస్త చెప్పంది. అంటే లక్ష్మీదేవి చెప్పాడు, ఇదివరకు వైకుంఠాన్ని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అనసూయాదేవి గొప్పతనమే ముల్లోకాల్లో కూడా మారుబోగుతా ఉంది. ఆమె యొక్క పాతివ్రత్యం కానీ ఆమె యొక్క వైభవం కానీ అసలు చెప్పడానికే వీల్లేదు. దాని ముందు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి ఈ వైభవాన్ని, అందుట్లో లక్ష్మీదేవి అయినటువంటి నీ వైభవాన్ని కూడా ఎవరు చెప్పుకోవట్లేదు అన్నాడు నారదుడు. పాపం మీకు తెలుసు కదా, ఈయనకి అగ్గిపుల్ల అంటారు, తగాదాలు పెట్టడంలో మహామానగారు, అందుకని ఇలా చెప్పేసేటప్పటికీ లక్ష్మీదేవికి అసూయ కలిగింది. అంటే నాకంటే కూడా వైభవం కలిగిందా అనసూయ అని ఏమైనా సరే అనసూయను పరీక్షించాలని చెప్పి విష్ణుమూర్తిని ఆదేశించింది. సరే లక్ష్మి అంటే సంపద, సంపదలు గల వాళ్ళలో గర్వం ఉంటుంది, తనకన్నా ఎక్కువ సంపద ఉన్నటువంటి వాడిని చూస్తే అసూయ కలుగుతుంది. అలాగే ఇప్పుడు తల్లో పనిగా నారదుడు ఏం చేశాడంటే సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ తల్లిదండ్రి ఉంటారు, అక్కడ కూడా అంతే, అక్కడ కూడా ఇదే ప్లాన్ వేశాడు. అనసూయను ప్రశంసించేటప్పటికల్లా సరస్వతీదేవి కూడా అసూయ కలిగింది. అందుకని బ్రహ్మదేవుణ్ణి నువ్వు పోయి పరీక్ష చేయాలంది. సరస్వతి అంటే విద్య లేదా జ్ఞానం, జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళల్లో గర్వం ఉంటుంది. అంటే నాకు అన్నీ తెలుసు, అవతల వాడు ఎవరన్నా మన ఏదైనా అడిగాడు అనుకోండి, మీరు సామాన్యంగా చూడండి ఎక్కడైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకి తెలిసి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని, అదొక టెక్నిక్ అనమాట. అది కనుక అడిగేటప్పటికల్లా ఓహో వీళ్ళు ఎవరు తెలియని వాళ్ళు, నేనే తెలిసినటువంటి వాడిని లేదా తెలిసిన దాన్ని అని అనుకొని వీళ్ళు ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అడిగేటప్పటికల్లా వీళ్ళకి గర్వం వచ్చేస్తూ ఉంటారు, అంటే నేను తెలిసినటువంటి వాడిని తెలిసినటువంటి దాన్ని అనేటువంటి భావంతో. అట్లా విద్య కానీ జ్ఞానం కానీ ఏదైనా సరే కొంత అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది, గర్వాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా విద్య అనేటువంటిది వినయాన్ని ఇవ్వాలి కానీ అహంకారాన్ని ఇవ్వకూడదు. విద్యావంతుల్లో గర్వం అహంకారం ఉంటుంది, వినయలేనటువంటి విద్య శోభించదు. తమకన్నా అధికమైనటువంటి విద్యావంతులు చూసినప్పుడు వీళ్ళకి అసూయ కలుగుద్ది వాళ్ళ మీద. అదే ఇక్కడ ఈ మూడు లోకాల్లో కూడా జరిగింది. ఇప్పుడు త్రిమూర్తులు తమ యొక్క భార్యల కోరిక మీద అనసూయను పరీక్షించడానికి మారువేషంలో అతిథులుగా వెళ్ళారు ఆమె ఇంటికి. సరే వాళ్ళని 3 చూసిన తర్వాత ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళని లోపలికి పిలిచింది, 3 భోజనాలు ఏర్పాటు చేసింది, వడ్డించింది. వాళ్ళు ఏమో మెదలకుండా కూర్చున్నారు తినకుండా. అదేంటయ్యా భోజనం చేయండి అని అంటే, అబ్బే అట్లా కాదు, నువ్వు దిగంబరంగా వచ్చి మా ఎదురుగా నిలబెడితే అప్పుడు మేము భోజనం చేస్తాము అన్నారు వాళ్ళు 3 కూడా. అప్పుడు ఆలోచించింది, అతిథి సత్కారానికి ఎటువంటి లోపం రాకూడదు. అందులో పతివ్రతలైనటువంటి మహాతల్లు అతిథి సత్కారం విషయంలో ఎప్పుడు కూడా పొరపాటు చేయరు. మనకి ఉన్నటువంటి సాంఘికమైనటువంటి లేదా లౌకికమైనటువంటి కార్యాల్లో అతిథి సత్కారం అనేటువంటిది ఒక గొప్ప కార్యం. దాంట్లో ఏ లోపం జరగకూడదు. మరైతే వాళ్ళ ఎదురుగా దిగంబరంగా నిలబడటానికి వీల్లేదు. మరి ఎట్లా? అందుకనే ముగ్గురిని కూడా పసిపిల్లల్ని చేసింది. ఆ పసిపిల్లల్ని చేసి ఆమె దిగంబరంగా నిలబడింది. అప్పుడు పాప ముగ్గురు రాణులు వాళ్ళేగా పంపించింది వీళ్ళని, వీళ్ళు ఎంతకాలానికి రాకపోతే ఏమయ్యారో అనుకుంటా నారదుని అడిగితే, అమ్మా అక్కడ అనసూయ వాళ్ళ ముగ్గురిని పసిపిల్లని చేసి ఉయ్యాల్లో పెట్టి ఆడించుకుంటుందని. సరే వచ్చి ఆ కాళ్ళ మీద పడి బ్రతిమలాడి వాళ్ళని కాస్త మామూలు రూపులు చేసుకొని తీసుకొని పోయారు. మరి ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడా ఆమెకు వరం ఇచ్చారు, నీ యొక్క పాతివ్రత్య మహాత్యానికి మేము ఆశ్చర్యపోతా ఉన్నాం, కాబట్టి మేము ముగ్గురం కూడా నీకు పుత్రులుగా జన్మిస్తాం అని వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారం ఈ ముగ్గురు కూడా జన్మించారు ఓ పరీక్షణ మహారాజా అని చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి వేదాంతం కూడా ఉంది. అత్రి అంటే త్రి లేనటువంటి వాడు. అత్రి త్రి అంటే త్రిగుణాలు లేనటువంటి వాడు, త్రిగుణాలను అధిగమించినటువంటి వాడు అత్రి. అనసూయ అంటే అసూయను అధిగమించినటువంటి ఆమె అనసూయ. అంటే ఈ త్రిగుణాలు లేకుండా అసూయ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానం అబ్బుద్ది. అందుకనే వాళ్ళకి జ్ఞానస్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు పుట్టాడు. దత్తాత్రేయుడు జ్ఞాన పరమ జ్ఞానస్వరూపుడు. కాబట్టి ఎవరికి జ్ఞానం పుట్టుద్ది అంటే అసూయ లేకుండా ఉండాలా, సత్వరజస్తమో గుణాలనేటువంటి మూడు గుణాలని కూడా అధిగమించాలా. కాబట్టి త్రిగుణాలను అధిగమించి అసూయ లేనటువంటి వారికి జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక రెండవది అహంకారం. అహంకారంతో దక్షుడు యజ్ఞం చేస్తాడు. ఈ అహంకారం అనేటువంటి దక్షుడికి ఎలా అణుగుతుందో, అహంకారం ఉండటం వల్ల ఏం జరిగిందో అనేటువంటి విషయాలన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం.